ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ.
ಪದಕೊಂಡು ಅಧ್ಯಾಯಂ 40ನೇ ಶ್ಲೋಕಂ.
ನಮಃ ಪುರಸ್ತಾದಥ ಪೃಷ್ಟತಸ್ತೇ ನಮೋಸ್ತು ತೇ ಸರ್ವತ ಏವ ಸರ್ವಾ ಅನಂತ ವೀರ್ಯಾಮಿತ ವಿಕ್ರಮಸ್ವಂ ಸರ್ವಂ ಸಮಾಪ್ನೋಷಿ ತತೋಸಿ ಸರ್ವಃ.
ವಿಶ್ವರೂಪ ದರ್ಶನಂ ಸೂಚಿನ ತರವಾತ ಅರ್ಜುನುಡು తన యొక్క భక్తిని వెల్లడిస్తున్నాడు. విశ్వరూప దర్శనం చూసిన తర్వాత అంటే నిజంగా కళ్ళతో చూసినట్లుగానా అర్థం చేసుకోవాలి. దర్శనం అంటే చూడటం. నిజంగా కళ్ళతో విశ్వరూపాన్ని చూశాడా అర్జునుడు అంటే నిజంగా తన కళ్లతో ఈ మాంస చక్షులతో విశ్వరూపాన్ని చూడలేదు. దివ్య చక్షు టెంపరరీగా తాత్కాలికంగా జ్ఞాన చక్షుని ఇచ్చాడు పరమాత్ముడు అర్జునుడికి. తాత్కాలికంగా జ్ఞాన చక్షుని ఇచ్చాడు అంటే ఏమిటి అర్థం? తాత్కాలికంగా రాగద్వేషాలను తీసేశాడనమాట. పాములు నోట్లో నుంచి కూరల్లో నుంచి విషం ఎట్లాగైతే తీస్తామో ఆ విధంగా అర్జునుడిలో ఉన్నటువంటి అహంకారం, రాగద్వేషం, అహం మమ భావాన్ని కొంచెంసేపు అలా బయటికి తీసేశాడు విష్ణు పరమాత్మ. బయటికి తీసేశాడంటే లిటరల్గా తీయలేదు. ఆ దృష్టి కలగకుండా, రాగద్వేషం కలగకుండా, ఆ భావన రాకుండా కొంచెంసేపు తెర మరుగున ఉంచేశాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే రాగద్వేషం లేకుండా మనసు నిర్మలంగా ఉన్నదో అదే జ్ఞానచక్షువు. ఆ జ్ఞానచక్షువుతో సర్వం పరమాత్మ స్వరూపంగా చూడగలిగాడు అర్జునుడు. ఇది విషయం అక్కడ. అంతేగాని కళ్ళతో నిజంగా విశ్వరూప దర్శనాన్ని చూశాడు అని చెప్పి అనుకోకూడదు. మనం లాజికల్ గా ఎనాలిసిస్ చేస్తే ఆ యొక్క అర్థం మనకు సరిగ్గా ఇమడదు. మన భావానికి, మన బుద్ధికి, ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్కి కుదరదనమాట. బుద్ధికి సరి అయినట్లుగా దాన్ని అన్వయించుకోవాలి అంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మన బుద్ధికి లాజిక్ అనమాట. బుద్ధి ఎప్పుడు కూడా రీజనింగ్ అంటారు, చూసారా? అది నమ్మకాలకు అన్ని పనిచేయవు బుద్ధిలో. నాకు ఇక్కడ ఫ్యాక్ట్ కావాలి, కరెక్ట్గా ఉంటేనే ఒప్పుకుంటానంటుంది బుద్ధి. దాన్నే రీజనింగ్ అంటారు, లాజిక్ అంటారు. న్యాయబద్ధంగా ఉండాలి, రీజనింగ్ అనమాట ఇంటలెక్ట్కి. బుద్ధి కొద్దికాలం తలాడిస్తుంది, ఎంతో కాలం తలాడించదు బుద్ధి. దానికంటూ ఒక రీజనింగ్ పవర్ ఇచ్చాడు పరమాత్ముడు, దాని స్వభావం అది. కాబట్టి ఆ విశ్వరూప దర్శనాన్ని, ఎందుకంటే శాస్త్రం అబద్ధం చెప్పదు, కృష్ణ పరమాత్మ అబద్ధం చెప్పడు, శృతి సారం భగవద్గీత. కానీ నా బుద్ధికి అర్థమయ్యేటట్టుగా కన్విన్స్ చేయాలి దీన్ని. ఎలా? కాకన్ బుల్ స్టోరీ కొట్టి పారేయడానికి వీల్లేదు. అదే సమయంలో బ్లైండ్గా ఒప్పుకుంటే నా బుద్ధి ఒప్పుకోనంటుంది. అందుకే శంకరాచార్యుల వారు అది మన బుద్ధికి ఒప్పుకునే విధంగా శాస్త్రాన్ని కొట్టిపారేయకుండా ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటే శాస్త్రానికి మన బుద్ధికి సమన్వయం ఏర్పడుతుంది. ఇది సంప్రదాయం అంటే. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనం సిస్టమేటిక్గా పద్ధతిగా మెట్టుమెట్టుగా చదువుతూ పోతూ ఉంటే గాని మనకి విషయం తెలియదు. మొదట్లో శాస్త్రం వినడానికి వచ్చినప్పుడు తల ఆడిస్తుంటాం, ఆహా బాగుందండి స్వామిని చెప్తున్నారు. పరమార్థానంద స్వామిజీ అంటుంటారు అప్పుడు, ఆరెంజ్ కలర్ ఉందే ఇట్లా క్యారెట్ అట్రాక్షన్ అనమాట. క్యారెట్ కలర్ ఈ ఆరెంజ్ అనేటువంటిది కాషాయ రంగు, సన్యాసి అంటే అట్రాక్షన్. ఈ అట్రాక్షన్ పెట్టుకుని జనాలు తల ఆడిస్తుంటారు, ఆహా సన్యాసి ఆయన చెప్తున్నారని. సన్యాసి ఏమిటి, భగవంతుడు వచ్చి దిగినా సరే బుద్ధి అనేది ఒకటి ఉంది మనకు, దాన్ని కన్విన్స్ చేయకపోతే లాభం లేదు అన్నారు. అందుకని ఇక్కడ మీ యొక్క నమ్మకాల్ని దృఢపరచడానికి కాదు శాస్త్రం చదువుతున్నది. అర్థమైందా, మన బుద్ధికి ఈ శాస్త్రాన్ని సమన్వయించుకోవాలి. నా బుద్ధి ఒప్పుకోనంటోంది, శాస్త్రం ఇలా చెప్తోంది, కొంచెం ఏదో భక్తి అది ఉంది, ఆస్తిక్య బుద్ధి ఇది కొట్టి పారేయలేను అని బుద్ధి ఒప్పుకోనంటోంది. ఇదే చాలా మందికి స్ట్రగుల్. ఎందుకంటే సరిగ్గా చదవకపోవడం వల్ల, పద్ధతిగా చదవకపోవడం వల్ల, శాస్త్రంలో శ్రద్ధాభక్తి లేకపోవడం వల్ల ఇట్లాంటివన్నీ వస్తాయి. అందుకని విశ్వరూప దర్శనం అంటే ఏమిటి ఇక్కడ అర్థం చేసుకోవాలి. జ్ఞానచక్షువుని ఇచ్చాడు పరమాత్ముడు. జ్ఞానచక్షువు ఇచ్చాడు అంటే ఏమిటి అర్థం, రాగద్వేషాన్ని తాత్కాలికంగా భగవంతుడు పక్కకు పెట్టాడు అర్జునుడి మనసులో నుంచి. మనకి చూడండి ఒక్కొక్కసారి రాగద్వేషం ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి మనలో ఉన్నంత కరుణ ఎక్కడా ఉండదు అనిపిస్తుంది మనకే. ఎంత ప్రేమ పొంగుతుంది, ఎంత కరుణ పొంగుతుంది మనసులో నుంచి, దయా అన్ని ఎక్కడి నుంచి వస్తాయో, అంతలోకి ఎక్కడి నుంచి వస్తుందో కోపం తాపం అన్ని వచ్చేస్తాయి. ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ అంటే, మనలోనే అలా జరుగుతున్నప్పుడు పరమాత్ముడికి చేయలేడా అర్జునుడి మనసులో నుంచి ఆ రాగద్వేషాన్ని తీసేయడమే. ఎప్పుడైతే రాగద్వేషాన్ని తొలగించాడో తాత్కాలికంగా అర్జునుడి మనస్సుకి, ఆ పరమాత్మనే సర్వం అని చూడగలిగే శక్తి కలిగింది. అదే జ్ఞానచక్షు అంటే. ఇదంతా ఏ పుస్తకాల్లోనూ రాయరండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన వివరం అంతా కూడా ఏ కామెంటరీలో కానీ ఎక్కడా కానీ ఉండదు. అది గురు పరంపరగా వచ్చినటువంటిది, పరంపరగా వస్తున్నటువంటి పఠన బోధన ద్వారా వస్తుందే కాని ఇది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. మీరు ఎక్కడైనా పుస్తకాలు చదవండి, చూసి నాకు ఇలా మీరు చెప్పింది ఇక్కడ ఉందని చూపించండి. ఇది ఎక్కడా ఉండదు, ఇది పరంపరగా వస్తున్నటువంటి అర్థగ్రహణం ఉన్నారు. అది అలా ఎప్పుడైతే విశ్వరూపాన్ని దర్శించాడో ఆ అర్జునుడికి ఆనందం, అందుకని నమస్కారం చేస్తున్నాడు. నమః పురస్థాత్, నీ యొక్క ఎక్కడన్నా నమస్కారం చేయను అంతటా నువ్వే కదా ఉన్నావు, అయినా చెప్పాలి కదా. పురస్థాత్, నీ ముందు స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను. పృష్ఠతః, వెనక భాగానికి నేను నమస్కారం చేస్తున్నాను. అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా వెనకాల భాగంలో కూడా నమస్కారం చేస్తాం. ఏమండి అటుపు కదా గర్భగుడి, ఆయన అడుగురిగి ఉంటే వెనకాల నమస్కారం ఎందుకండి. ఆ గుడిలో చూసారా ఆ చోట రంగంతా పోయి ఉంటుంది, నల్లగా ఆయిల్ ఉంటుంది. ఎందుకంటే మన ముందు వాడు అట్లా నమస్కారం చేసి వెళ్తుంటే మనకు తెలియకుండానే ఇట్లా అంటాం నమస్కారం చేస్తాం. ఆ గోడను పట్టుకొని తాకి మరి తల అనిచ్చి కానీ నమస్కారం చేస్తాం. మన తల్లో ఉన్న నూనెంత అక్కడికి పూసి కాస్త. ఆయన అటు తిరిగి ఉంటే ఏమిటి ఇక్కడ నమస్కారం చేస్తామంటే పృష్ఠత అన్నారు. అదే అర్జునుడు చేస్తున్నాడు ఇక్కడ, మనం చేయడం లేదు. పురస్థా పృష్ఠత, అది ఒకేసారి పృష్ఠత చేస్తారా అంటే ముందు చూసి వచ్చిన తర్వాతనే కదా వెనకాల చేస్తారు. ఒకసారి ముందు చూసి అక్కడి నుంచి ప్రదక్షిణం మొదలు పెడతారు. పురస్థాత్ మొదట, తర్వాత ప్రదక్షిణం చేస్తూ చేస్తూ పృష్ఠత నమః అస్తు తే, నీకు నా నమస్కారములు అని చెప్తున్నాడు. సర్వతః ఏవ సర్వ, అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నటువంటి నీకు నా నమస్కారములు. ఎన్నని చెప్పని చెబుతూ ఉంటే భగవద్గీత చాలదు. అన్ని డైరెక్షన్స్ లోనూ నువ్వే ఉన్నావు కదా, అన్ని దిక్కుల ఎందు అన్ని దిక్కులా వ్యాపించినటువంటి నీకు నా నమస్కారములు. అన్ని దిక్కుల నమస్కారము, అనంత వీర్యం. ఎందుకు నమస్కారం చేస్తున్నాను, కారణం ఏమిటి? అనంత వీర్యం, మితము లేనటువంటి అంతము లేనటువంటి పరాక్రమం. వీర్యం అంటే పరాక్రమం, శక్తి. వీర్యం అమిత విక్రమం త్వం, అనంత వీర్యం అమిత విక్రమం త్వం సర్వం సమాప్నోషి. అనంత వీర్యం, అమిత విక్రమం అంటే మితం లేనటువంటి పరాక్రమం, అంటే సామర్థ్యము, శక్తి, ఇవన్నీ ఇన్ఫినిట్ అంటాం. ధైర్యశాలి అంటే భగవంతుడంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్త్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాభగ ఇతీరణ. అన్ని ఫుల్ అమౌంట్లో ఉంటాయి, వైరాగ్యం, జ్ఞానం, వీర్యం, శక్తి, స్త్రీ, ఎవ్రీథింగ్. ఆయన అనంత వీర్యం, విక్రమం. అటువంటి నీవు సర్వం సమాప్నోషి, నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు. సమాప్నోషి అంటే వ్యాపించి ఉన్నావు. ఎక్కడ? సర్వం, అన్నిటి యందు, ఇన్ ఎవ్రీథింగ్, అన్నిటి యందు నువ్వు వ్యాపించి ఉన్నావు. అన్నిటి యందు నువ్వు ఎలా వ్యాపించి ఉండగలుగుతావు? మనం వ్యాపించి ఉంటావా అన్నిటి యందు? ఇక్కడ అన్నిటి యందు వ్యాపించి ఉన్నావు అంటే ఏమిటి? కృష్ణుడు, వసుదేవ కృష్ణుడు అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఆయన త్రేతాయుగంలో లేడే, తర్వాత కలియుగంలో కూడా లేడు కదా. కృష్ణుడు అవతారంగా తీసుకుంటే, ఒక శరీరంగా తీసుకుంటే అంతటా వ్యాపించలేడు. ఆ కృష్ణుడిలో ఉన్నటువంటి చైతన్యం, పరమాత్మ తత్వాన్ని కనుక తీసుకుంటే అంతటా వ్యాపించి ఉంటాడు. నువ్వు అన్నిటి ఎందు ఉన్నావు, ఎందుకున్నావు, అన్నిటి ఎందు ఎలా ఉండగలిగావు? అన్నీ నీవే కాబట్టి, అన్నీ నీవే కాబట్టి, అన్నిటి ఎందు నీవే ఉన్నావు, అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు. ఏమండి, ఎక్కడ అంతటా వ్యాపించి ఉంటే ఏం కనపడటం లేదే అన్నాడు. కొంచెం ఫిలసాఫికల్గా వెళితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నేను కూడా సిద్ధంగా ఉంటే చెప్తాను. అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు. ఎలా అంటే అన్నీ నువ్వే కాబట్టి అంతటా నువ్వే వ్యాపించి ఉంటావు. దేవుని సంగతి అటు ఉంచండి, మన మెడలో వేసుకున్న చెయిను, ఆ బంగారం రింగు రింగు రింగులుగా ఉంటుంది కదా, ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకటి గుళ్ళంగా. బంగారం దగ్గరికి వెళ్ళి అన్ని రింగుల్లో ఓ బంగారమా, అన్ని రింగుల్లో నువ్వే వ్యాపించి ఉన్నావు, చేతులకు వేసుకున్న గాజుల్లో నువ్వే వ్యాపించి ఉన్నావు, చెవులకు పెట్టుకున్న దాంట్లో నువ్వే వ్యాపించి ఉన్నావు, ఎట్లా వ్యాపించగలిగి ఉన్నావు? ఆ బంగారపు ఆభరణాలన్నీ నీవే కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నావు అన్నా. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్నాడా లేడండి? అంతటా అంటే ఎక్సెప్ట్ మీ అంటారా, నాలో తప్ప అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుకని ఇట్లా చూపిస్తాం, పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది చెయ్యి. పరమాత్ముడు అంతటా ఉన్నాడండి, ఇక్కడేముందంటే అహంకారం ఉంది అన్నా. ఇలా చెప్పడం కూడా కొంచెం మేలే, ఏదో కొంచెం ఉత్తముడు అనుకోవచ్చు, కానీ దీంతో సరిపోదు. అంతటా ఆయనే ఉన్నాడండి అనేదానికంటే కూడా అంత సర్వం ఆయనే. ఇట్లా చూపించవాకు, ఆయన అంతటా ఆయనే అని అంటున్నవాడు కూడా ఆయనే, అంతటా ఆయనే ఉన్నాడు. సర్వం బ్రహ్మమయం, అండాండంబులు పిండాండంబులు అంతా బ్రహ్మమయం అని చెప్తున్నప్పుడు, ఈ అండం పిండాండాల్లో నేనున్నాను, ఈ శరీరం అనేటువంటిది డిజాల్వ్ అయిపోతుంది. ఉప్పు కణిక నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? కొంతసేపటికి కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అంతటా ఏముంటుంది? ఉప్పే ఉంటుంది. మళ్ళీ ఉప్పు కనపడుతుందా విడిగా? అయ్యో, ఉప్పు ఎక్కడుంది, ఎక్కడుంది చూసుకుంటే, ఎక్కడున్నాడు వీళ్ళు, అంత వ్యాపించి ఉంది అంత కనపట్టలేదండి. అండి, ఉప్పు అంతా వ్యాపించి ఉందని అనడానికి ప్రమాణం ఏమిటి, సాక్ష్యం ఏమిటి? అసలు నాలుక మీద వేసుకో, ఒక బొట్టు తెలుస్తుంది అన్నారు. ఉప్పుగా ఉంది కదా, అంటే అర్థం ఏమిటి? ఆ ఉప్పు అందులో కలిసిపోయింది అని అర్థం. టేస్ట్ చూశారు కదా, ఎందుకంటే అసలు గిట్టి చూసుకుంటే తెలుస్తుంది, తెలుస్తుంది, సెన్సేషన్ అని. అది చైతన్యం, తెలుస్తుంది కదా. తెలుసుకునేవాడెవడు? తెలుసుకోబడుతున్నది తెలుసుకునేవాడు అంత ఆ బ్రహ్మమే అన్నారు. అప్పుడు నేను వేరా అండి అన్నారు. నువ్వు ఆ బ్రహ్మమే, నువ్వు బ్రహ్మం కాదని నువ్వు అనుకుంటున్నావు. మనం ఎందుకు అనుకుంటున్నావు? ఈ శరీర మమకారం అహంకారం ఈ స్థూల శరీరంలో పడి మనం దీనికి అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకొని ఇంటరాక్షన్స్ లో పడిపోయి మర్చిపోయినాం మన యొక్క స్వరూపాన్ని. దీనికి జరుగుతున్నటువంటి అవమానాలు అపమానాలు జయాపజయాలు శీతోష్ణ సుఖ దుఃఖాలన్నీ కూడా నేను తీసుకుంటున్నాను నాకుగా. ఇది అధ్యాసం అంటారు దీన్ని, అజ్ఞానం అంటారు దీన్ని. కాబట్టి ఆ యొక్క అనాత్మని ఆత్మని మనస్సు బుద్ధిపూర్వకంగా విభజించాలి. బుద్ధిపూర్వకంగా ఎక్కడన్నారు? సోమవారం క్లాసులో. బుద్ధిపూర్వకంగా ఇంటలెక్చువల్లీ యూ హ్యావ్ టు డిసెక్ట్ బోత్ ఆఫ్ దెమ్. లుక్ ఎట్ దట్ అనాత్మ సపరేట్లీ, లుక్ ఎట్ ద ఆత్మ సపరేట్లీ. ఈ రెండింటిలో ఏది కావాలో నువ్వు ఓరు. మాల ఇందులో వేస్తావు అందులో వేస్తావు. ఇది నీ స్వరూపం, ఆత్మస్వరూపం. సర్వత ఏవ సర్వ తత్ చెప్పిన తర్వాత సర్వం తత సర్వ అసి, నువ్వే అంతా. అందుకని ఆ వాక్యాన్ని నిరూపించుకోవాలి. అది తత సర్వ అసి అన్నారు. ఏమిటి? నువ్వే అంతటా వ్యాపించి ఉన్నావు, ఎందుకంటే నువ్వే అంతా కాబట్టి అన్నారు. నువ్వే అంతా కాబట్టి అంటే ఎవరండి? ఆ నువ్వు పరమాత్మ. అంతా నువ్వే కాబట్టి, అంతా నువ్వే పరమాత్మవు కాబట్టి జీవాత్మ ఉన్నాడా వేరే? నేను అనే జీవాత్మ ఉండడానికి ఆస్కారం ఉందా? లేదు. అంతా నువ్వే కాబట్టి ఈ నేను అనుకుంటున్న జీవాత్మ కూడా నువ్వే అయి ఉండాలి. అప్పుడు అయిపోయింది కదా జీవాత్మ పరమాత్మ ఐక్యం. ఇది మహావాక్యం, అక్కడే ఉంది మహావాక్యం. కాబట్టి మనం అర్థం చేసుకుంటే విషయంలో ఉంది, పద్ధతిలో ఉంది. అది అదే వాక్యం ఈ విషయంగా చూడకుండా కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి మనం చూస్తే దృష్టి, మనం అర్థం చేసుకునే పద్ధతి, ఆ దృష్టి కనుక ఉంటే వాళ్ళకు అర్థం అవుతుంది. దృష్టి కనుక లేకపోతే ఇలా అర్థం చేసుకోవాలి అది అనుగ్రహం ఉండాలి. శాస్త్రాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి, శాస్త్రాన్ని అది ఏం చెప్తున్నది ఆ విషయాన్ని ఆ విషయంగా అర్థం చేసుకునేవాలి అంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి, గురు అనుగ్రహం ఉండాలి, మన యొక్క ఆత్మకృప ఉండాలి. ఉంటేనే జరుగుతుంది. లేకపోతే ఎంత చదివినప్పటికీ కూడా అది అన్ఫోల్డ్ కాదు. శ్రద్ధాభక్తి జిజ్ఞాసువై ఎంతో భక్తి పుణ్యం చేసిన వాళ్ళకే ఈ జ్ఞానం కలుగుతుంది. లేకపోతే ఎన్నిసార్లు భగవద్గీత చదవడం లేదండి, ఎంతమంది చదవడం లేదు, వేల మంది చదువుతున్నారు, కోట్ల కొలది చదువుతున్నారు భగవద్గీత చదివేవాళ్ళు. అందరికీ ఈ విషయం తెలుస్తున్నదా అంటే తెలుస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఆ విషయాన్ని ఎన్ని శ్లోకాలు ఎన్ని అధ్యాయాలు చదివామని కాదు విషయం, ఒక్క మాటలో నాలుగు లైన్లలో ఒక లైన్లో ఒక మాటలో తత సర్వ అసి అది చాలు అర్థం చేసుకోవాలంటే. అర్థం చేసుకోకపోతే పుస్తకాలు పుస్తకాలు చదివినా వేస్ట్. ఒక శ్లోకంలో ఒక లైన్లో ఒక మాట తత సర్వ అసి సర్వం ఆప్నోషి, నువ్వే అంతటా ఉన్నావు కాబట్టి అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు. ఇంకెవరు ఉంటారండి అంతటా నువ్వు వ్యాపించి ఉన్నప్పుడు? ఇంకా నేనెక్కడున్నాను, నేను అనేవాడు ఉన్నాడా? ఎక్కడి నుంచి వస్తుంది అహంకారం? వస్తున్నదే అహంకారం వస్తున్నదే అన్న, అది మర్చిపోయినావు. విశ్వరూపం మర్చిపోతావు. బయటకన్నా చెప్పు తెలుసుకోగానే ఈ శ్లోకం జ్ఞాపకం ఉంటుందా? ఎప్పుడు చదివా? 15 రోజుల కింద చదివిన శ్లోకం ఎక్కడ జ్ఞాపకం ఉంటుందండి? అంతా 25 నిమిషాలు రివిజన్ చేసేటప్పటికీ మళ్ళీ బ్రష్ పాలిష్ చేసినట్టే ఆహా ఓ అమ్మ అప్పుడు చెప్పారు కదా స్వామిని 15 రోజుల కిందట. అట్లా అనుకునే మనకి ఎంతసేపు ఆత్మ విషయంలో చింతన ఉంటుంది చెప్పండి? తత్ చింతనం తత్ కథనం అన్యోన్య తత్ ప్రబోధనం, నిరంతరం అదే చింతనలో ఉండాలి. అలా ఉన్న వాళ్ళకే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎవరైతే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారో శాస్త్రం కోసం, చదువుతూ ఉంటారో, ఆ చింతన చేస్తూ ఉంటారో, అదే ఆలోచనలో ఉంటారో వాళ్ళకి ఇక్కడే ఇప్పుడే జీవన్ ముక్తి అన్నారు. ఇక్కడే ఇప్పుడే అనగానే భయం వేస్తుంది జనానికి. ఇక్కడ ఇప్పుడు ఏమిటండి, ఇక్కడ ఇప్పుడే అవుట్ ఆన్ కాదు. అందుకే జీవన్ ముక్తి, జీవించి ఉండగానే ముక్తి. భయపడవాకు, జీవించి ఉండగానే ముక్తి. ముక్తి ముక్తి అంటే భయం మనకి. జీవన్ ముక్తి, జీవన్ ముక్తి అంటే చాలా మందికి ఇష్టం ఉండదు అసలు. ఎందుకంటే అది ఏ సమయాన ముహూర్తాన స్టార్ట్ అయిందో ఆ వర్డ్ నాకు తెలియదు కానీ, జీవన ముక్తి అంటే చచ్చిపోవడం అనుకుంటున్నారు జనం. జీవన్ ముక్తి అంటే ఇంక అయిపోతామేమో, ఇంక ఉండమేమో మనం. స్వామిని ఇప్పుడు వింటూ ఉంటాము, ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటాం అండి కొద్ది రోజులు. నేను చెప్తున్న వర్డ్ అర్థం చేసుకో, జీవన్ ముక్తి అంటున్నాను నేను. జీవించి ఉండగానే ముక్తి. అయినా కానివ్వండి, ముక్తి అంటే ఏదో భయంగా ఉంది కొద్ది రోజు. ఇవన్నీ చెప్పరండి బయటికి, లోపల లోపల ఉంటుంది మనసులో. అందుకని ఏదో స్వామిని చెప్తున్నారు కాలక్షేపం కోసం, పోయి వింటే పుణ్యం వస్తుంది, విన్నాం అంతేగాని జీవన్ ముక్తి అవన్నీ మనకు కాదు. ఇట్లా ఉంటుందండి మన బుద్ధి మనస్సు. ఏం చేస్తాం? అరే జీవన్ ముక్తి అంటే నువ్వు ఆత్మస్వరూపమని స్వరూపమని తెలుసుకోవడమే జీవన్ ముక్తి నాయన, మరేమీ లేదు. అజ్ఞానం నుంచి బయటపడమే జీవన్ ముక్తి, మోక్షం, లిబరేషన్. ఏమన్నా అయిపోతుందండి, ఏమీ కాదు. ఎట్లా ఉన్నావో అట్లాగే ఉంటావు, ఏం మార్పు ఉండదు. ఎక్కడున్నావు అక్కడే ఉంటావు, ఎలా ఉన్నావో అలాగే ఉంటావు, ఏమీ కొంచెం కూడా మార్పు ఉండదు. కావాలంటే గిల్లు చూసుకోండి అంతేనంటారా? మోక్షం అంటే ఏం మార్పే ఉండదంటారా? కొంచెం కూడా స్కిన్లో షైనింగ్ రాదంటారా? ముఖంలో ప్రకాశం రాదంటారా? వెనక ఏదైనా కాంతి కనపడదంటారా? ఏమీ కనపడదు. స్కిన్లో కాంతియూ రాదు, కళ్ళల్లో ప్రకాశము రాదు, లైట్లు వెలగవు, మ్యాజిక్స్ రావు. మరి ఏమి రానప్పుడు ఎందుకండి అన్నారు. దుఃఖం పోతుంది నాయన, ఇట్లా తప్పగా ఉంది కదండి మోక్షాన్ని. అందుకని ఓటయ్యారు ఎవరు మోక్షానికి? ఎట్నించో ఎటో వెళ్ళాం సబ్జెక్ట్ ఏంటో. తతహ సర్వహ అనే విషయానికి వచ్చింది ఇదంతా. అంత ముఖ్యమైన మాట అది. నేను ఎప్పుడు ఏ క్లాస్లో ఇంత వివరంగా చెప్పాల తతహ సర్వహ అని? ఏమో టీచర్ చెప్పంగా చెప్పంగా ఎక్స్పీరియన్స్ వస్తున్నదో ఏమో తెలియలే, అయి ఉండొచ్చు. ఎందుకంటే ద మోర్ యు గో డీప్ ఇన్ టు దట్ సబ్జెక్ట్, యూ కెన్ సీ ఇన్ డిఫరెంట్ డీపర్ లెవెల్స్ ఆఫ్ ద పాయింట్. ఓకే, 42వ శ్లోకం, 41.
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి. అజానతా మహిమానం తవేమం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. యచ్చావహా సార్థ సమస్కృతోసి హా సార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు. ఏకోథ వాప్యచ్యుత తత్సమక్షం తక్షామయే త్వామహమప్రమేయం.
శ్లోకం అంతకు ముందు కూడా ఒకసారి గుర్తు చేశాను. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యులైన వాడెవ్వడు వాణినాత్మహౌ ఈశ్వరునే శరణము వేడదన్. పోతన భాగవతంలో గజేంద్ర మోక్షంలో వ్రాస్తారు ఈ శ్లోకాన్ని. చిన్నప్పుడు 2వ క్లాస్లోనో 1వ క్లాస్లోనో మా ప్రేయర్ వర్సిది చిన్న స్కూల్ చదివేటప్పుడు. ఉదయాన్నే స్కూల్లో ప్రార్థన ఇది, ఇది చదివితేనే లోపలికి వెళ్ళాలి. ఎవనిచే జనించు, ఎవని చేతనైతే ఈ జగమంతా పుడుతున్నదో, ఎవ్వని అందుడిందు, ఎవని లోపల ఉన్నదో ఎవని వెలుపల ఉన్నదో, సర్వము తానైన వాడెవ్వడు, అంతా సర్వము తానే అయి ఉన్నాడు. పోతను ఎలా రాయగలిగాడంటే మూలమైనటువంటి ఈ యొక్క శాస్త్రాన్ని చదివి అలా రాయగలిగాడు ఆ శ్లోకాన్ని. ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంవెవ్వడు, అనాది మధ్యయుడైన వాడెవడు, మొదలు చివర అయినటువంటి వాడెవరో ఆ పరమాత్ముడిని నా నమస్క వాణి ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేయడగలు. ఆ గజేంద్రుడు చివరి ప్రార్థిస్తున్నాడు, అన్నిటికీ నువ్వే కదా కారణభూతుడివి, అటువంటి కారణభూతుడైనటువంటి నీ ఈశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను, నన్ను రక్షించవలసింది అన్నాడు. బ్యూటిఫుల్ శ్లోక, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న శ్లోకం ఇప్పుడు ఉపయోగపడుతుంది. చూసారు, ఆ రోజు స్కూల్లో చదువుతుంటే మీనింగే తెలియదు నాకు, ఎలా అర్థం అవుతుందండి చిన్న వయసులో? ఆ శ్లోకం అర్థం కావాలంటే 45 ఏళ్ళు దాటిన తర్వాత కానీ అర్థం కావాలి. అంటే ఎంత ఎదగాలి మనిషి ఊహించండి. ఇప్పుడేం చదువుతారు, స్కూల్లో ప్రేయరే లేదు అసలు. ఎవరిని చేయగలించా జగమెవ్వనుడి లోపల ఉండి ఎక్కడుందండి ప్రేయర్ ఇప్పుడు? యూనివర్సల్ ప్రేయర్స్ కదా ఇప్పుడు, అందుకని ఇదంతా రిలీజియస్. వాళ్ళ ప్రేయర్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు స్కూళ్ళల్లో. ఇంగ్లీష్ కాన్వెంట్ అయితే చెప్పనే అక్కర్లేదు. అంటే ఈ యొక్క జ్ఞానం కలగాలి అంటే ఆ స్కూళ్ళల్లో ఆ విధంగా ఆ ప్రేయర్ చేస్తే ఆస్కారం ఉంటుందా? ఏదో పుణ్యం అని చెప్పి చిన్నప్పుడు ఇంగ్లీష్ కాన్వెంట్ లో వేయకుండా చిన్నప్పుడు ఏదో ఎలిమెంటరీ స్కూల్లో చేర్చారు. అప్పుడు కోపం, ఎందుకు ఎలిమెంటరీ స్కూల్లో చేర్చారు, యూనిఫామ్ లేకుండా, మాకు బూట్లు ఈట్లు లేకుండా అని చెప్పి మా అమ్మ నాన్న మీద కొంచెం అలకగా ఉండేది. ఆ రోజుల్లో అందరు యూనిఫామ్ వేసుకుని వెళుతుంటే ఇంగ్లీష్ కాన్వెంట్లకి మమ్మల్ని ఆర్డినరీ ఎలిమెంటరీ బస్ బడిలో చేశారని చెప్పి అనుకుంటుండేదాన్ని అప్పుడు. ఇప్పుడు వాళ్ళకి నమస్కారం చేస్తున్నా నా తల్లిదండ్రులకి, నన్ను ఇంగ్లీష్ కాన్వెంట్లో వెయ్యనందుకు నమస్కారం చేస్తున్నా. నిజమే కాదండి, ఎంత పుణ్యం చేసుకున్నాను వాళ్ళు నన్ను ఇంగ్లీష్ కాన్వెంట్లో వెయ్యలేదు అని చెప్పి ఇప్పుడు నమస్కారం చేస్తున్నాను. ఆ రోజు నాకు తెలియదు కదా ఈ యొక్క శ్లోకం, పోతన గారు చెప్పినటువంటి శ్లోకం నాకు చదివే అవకాశం ఉండేది కాదు. ఆ సంస్కారం లేకపోతే ఈ రోజు నేను మీ ముందు ఇలా కూర్చొని చెప్పగలిగేదాన్ని కూడా కాదు. కాబట్టి ఏ రోజు తల్లిదండ్రులు వేసిన బీజం ఆ రోజు ఇంతమందికి ఆ విద్య ఉపయోగపడుతుంది అంటే అదృష్టం అది. కానీ అర్జునుడు కూడా ఆనందంతో అప్పుడైతే ఆ కృష్ణ పరమాత్మని అంతటా తాను కృష్ణ పరమాత్మగానే చూశాడు, నమస్కారం చేసి తన తప్పుని వెలిబుచ్చుతున్నాడు. ఇటువంటి విశ్వరూపం మహాత్ముడైనటువంటి నిన్ను తెలుసుకోకుండా నేను ఎలా ఏ విధంగా అవమానించానో తెలుసా కృష్ణ? చెప్తున్నాడు ఒక్కొక్కటి వరుసగా, చిన్నప్పటి నుంచి నేనేమేం చేశానో తెలుసా, నిన్ను ఎట్లా అవమానించానో తెలుసా అని చెప్పి తనే గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటూ వివరంగా నన్ను మన్నించవలసింది అంటున్నాడు. ఏమని 41వ శ్లోకం చూడండి. సఖా ఇతి మత్వా, నువ్వు నా సఖుడివి అనుకోని అంటే స్నేహితుడిగా, మత్వా అంటే అనుకోని, సఖా ఇతి, సఖ అంటే ఏమిటి, స్నేహితుడు అంతే కదా. అన్నా చెల్లెళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు, ఎందుకంటే చిన్నప్పుడు ఏమని ఎవరే అనుకుంటూ ఉంటారు, సఖా ఫ్రెండ్ లాగా చూసుకున్నాను నేను. సఖా ఇతి మత్వా, ఇక్కడ 3వ లైన్లో 2 రీడింగ్లు ఉన్నాయి. తవేదం అని ఉన్నది ఒక పుస్తకంలో, తవేమం ఇస్ ద రైట్ బెటర్ రీడింగ్. అందుకని ఇదం అనే దానికంటే ఇమం అని ఉండాలి, తవేమం మార్చుకోండి. గ్రామటికల్లీ రాంగ్ తవేదం అన్నది, కానీ భగవద్గీత కృష్ణ పరమాత్ముడు తప్పు చెప్పాడు అనకూడదు కదా, అందుకని మనమే మార్చుకోవాలి. ఎందుకంటే నీ యొక్క మహిమానం, తవ ఇమం మహిమానం, మహిమానం నీ యొక్క వైభవం, నీ యొక్క గొప్పతనం, మహిమానం అనేటువంటిది పుంలింగం, మాస్కులైన్ జెండర్లో ఉంది. ఇదం అనేటట్లయితే నభు అయం ఇమౌ ఇమే, ఇమం ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఇమం ఉండాలి, పుంలింగం అనమాట. ఇమం మహిమానం, ఈ నీ విశ్వరూపాన్ని, ఈ నీ విశ్వరూపాన్ని, గొప్పదైనటువంటి వైభవోపేతమైనటువంటి విశ్వరూపాన్ని ఇమం తవ నీ యొక్క అజానత తెలుసుకోకుండా, అజానత అంటే తెలుసుకోకుండా ఏం చేశాను, తెలుసుకోకుండా మయా నా చేత ప్రణయేన, ప్రణయేన అంటే ప్రేమతో ఎఫెక్షనేట్ గా, అంటే మా అన్న చెల్లెళ్ళ పిల్లలే కాబట్టి ప్రణయన అంటే ఏంటి, కొంచెం ఎఫెక్షన్ కూడా ఉంటుంది, రిలేషన్ కదా, ఎఫెక్షనేట్ గా కొంచెం ప్రేమతో చిన్నప్పుడు ఇంటిమసీ అంటారు. ఇంటిమసీని ఏమంటారు తెలుగులో, తనువు, తనువుతో, ఓకే తనువుతో, తనువు మూలంగా ప్రణయేనవా అపి ప్రమాదాత్, ప్రమాదాత్ అంటే ఒక్కొక్కసారి నిర్లక్ష్యంగా కూడా, తనువుగా ఉండడం వల్ల నిర్లక్ష్యం కూడా వచ్చేస్తుంది, ఎప్పుడైతే కొంచెం తనువుగా ఉంటామో అప్పుడు నిర్లక్ష్యం వస్తుంది, తనువుగా ఉండకపోతే వస్తే కొంచెం దూరం దూరంగా ఉంటాం మాట్లాడదాం, కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత భుజాలు భుజాలు కలిపి మాట్లాడిన తర్వాత తల మీద వేయడం, భుజం మీద కొట్టడం ఇవన్నీ చేస్తుంటారు, ఇదంతా నిర్లక్ష్యం అంటాం దీన్ని, అలా కూడా చేస్తుంటాను ప్రమాదాత్, తనువుగా ఉండడం వల్ల నిర్లక్ష్యంగా కూడా ఉండి ఉంటాను, నీ ముందు ఉండి ఉంటాను ఏమిటి ఉన్నాను అని అర్థం ప్రమాదాత్. తర్వాత అపి కూడా అని అర్థం, అపి అంటే కూడా, అన్వయం చూడండి ఎక్కడెక్కడో వస్తుంది మీనింగ్ శ్లోకంలో, మొదటి లైన్ లోనేమో సఖా ఇతి మత్వా, మూడో లైన్కి వెళ్ళాలి, తవ ఇమం మహిమానం అజానత, మూడో లైన్ అన్వయం, మొదటి లైన్ లో నుంచి మూడో లైన్కి వెళ్ళాలి, నువ్వు నా స్నేహితుడిగా భావించి నీ ఈ విశ్వరూపాన్ని తెలుసుకోక తనువుగా నిర్లక్ష్యంగా కూడా నా చేత అది మయా ఏమని, తర్వాత మొదటి లైన్కి వెళ్ళాలి, మయా నా చేత హే కృష్ణ హే యాదవ, హే యాదవ ఓ కృష్ణ ఒరై అని, హే కృష్ణ అంటే ఇక్కడ ఒరై అంట అందుసారా సంబోధన చేసేటప్పుడు ఒరే ఇట్రారా అంటాం, అంటే ఎంత చనువు ఉంటే అంటాం ఒరే అని అనం కదా, సింగులర్ నెంబర్ సింగులర్ గా ఉపయోగించడం సంబోధన అనమాట, హే కృష్ణ హే యాదవ హే సఖా ఒరే ఫ్రెండ్ ఇట్రా అని అయితే పిలుచుంటాను నిన్ను, ఇది ప్రసభం యత్ ప్రసభం ఉక్తం, హే కృష్ణ హే యాదవా, ఒరే కృష్ణ ఒరే యాదవా ఒరే సఖా అని ఏదైతే యత్ ఏ మాటలైతే ప్రసభం ఉక్తం, ప్రసభం అంటే ఏమిటి అంటే గౌరవం లేకుండా అని అర్థం, గౌరవం లేకుండా అని అంటే చాలా ఈజీగా లూజ్ ఎక్స్ప్రెషన్ అంటారు చూసారా, విలువ లేకుండా మాట్లాడటం అనమాట, డిస్రెస్పెక్ట్ఫుల్ వే, గౌరవం లేకుండా మాట్లాడటం అలా మాట, ప్రసభం ఎత్తు ఉక్తం ఏదైతే మాట్లాడానో నేను అక్కడి నుంచి కంటిన్యూషన్ నెక్స్ట్ స్ట్రాంగ్ ఇంకా అవలే అప్పుడే అయిందా ఇంకా ఇంకా మాట్లాడుంటాను నేను ఏమేం చేశాను అక్కడ చెప్తున్నారు, ఇందులో మూడో లైన్లో అచ్యుత ఇప్పుడు మళ్ళీ గౌరవంగా, ఇందాక హే కృష్ణ హే యాదవ అని చెప్పాను ఇప్పుడు అసలు విషయం తెలిసింది నాకు, విశ్వరూపం చూసిన తర్వాత అచ్యుత అంటే చ్యుతి లేని వాడా అని అర్థం, ఇంపెరిషబుల్ వన్, నీకు నాశనం అనేటువంటిదే లేదని ఇప్పుడు నాకు అర్థమైంది నాయన, మనం కూడా ఏకరూప భక్తి ముందు పూజించేటప్పుడు పరమాత్ముణ్ణి కృష్ణుణ్ణి ఒక్కొక్కసారి ప్రేమగా అన్ని చేస్తాం, ఒకసారి కష్టం వచ్చినప్పుడు ఆయన్నే తిడతాం, నీకు కొంచెం కూడా కరుణ లేదయ్యా ఇన్ని కష్టాలు పెడుతున్నాయి నన్ను, నేను చేసిన పూజలన్నీ ఎక్కడికి పోయినాయి అడుగుతుంటారు కొంతమంది భక్తులు వచ్చి, స్వామిని లలితా సహస్రనామం చదువుతాను, లలితా సహస్రనామం చదువుతాను, స్కంద షష్ఠి చదువుతాను, తర్వాత నారాయణం చదువుతాను, పొద్దున్నే పారాయణం మూడున్నరకే లేస్తానండి, ఇంకా ఎన్నెన్నో పారాయణాలు రుద్రం పారాయణం చేస్తాను, అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను ఆ గుడికి వెళ్తాను ఈ గుడికి వెళ్తాను ఇవన్నీ చెప్పి భగవంతుడు నన్ను ఇంత వ్యాధితో బాధపడుతోంది, ఆ వ్యక్తి వ్యాధితో బాధపడుతుంది, ఆర్థరైటిస్, బ్యాక్ ప్రాబ్లం, ఎన్నో కంప్లైంట్స్, ఒకటా రెండా, అన్నిటి బాధపడుతూ చెప్తుంది. ఇన్ని చేస్తున్నా కూడా ఈ బాధ పోవడం లేదు, కొంచెం కూడా పరమాత్ముడికి కరుణ లేదా అనిపిస్తుంది. అది ఇలా కూడా మాట్లాడతాం మనం. ఎప్పుడైతే మెచ్యూరిటీ వచ్చి ఆయనకి ముందే ఏకరూపంలో ఉన్నప్పుడు అర్ఘ్యం సమర్పయామి, కొంచెం ఉద్ధరణతో నీళ్లు పోసి చాలే ప్రసాదం, ఇంత గిన్నెడు వండి కొంచెం ఆయన కోసం ఇంత నీళ్లు కొట్టి అక్కడ పెడతాం. ముందు ఏమిటి, పాత్రం పాత్రం పెట్టద్దు, ఆహా అది మొయ్యలేక మనం ఏం చేస్తాం, అందులో గరిట తీసుకు స్పూన్ తీసుకొచ్చి ఒక ప్లేట్లో పెట్టి అన్ని కొంచెం 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 వేసి కొంచెం కొంచెం తిన్నాయి నాన్న. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ప్రాణాయ స్వాహ, మాదాయ స్వాహ ఇలా చెప్పిన తర్వాత ఆయన కాసేపు విసిరి చాలు లేని ప్లేట్ తీసుకొచ్చేస్తాం. ఇది ఏకరూప భక్తిగా చేసేవన్నీ మనం. తర్వాత ఎప్పుడైతే మనం ఇంకొంచెం ఎదిగి తెలుసుకున్న తర్వాత, పరమాత్ముడే సర్వం అని తెలిసిన తర్వాత మనకు నవ్వు వస్తుంది. నేనా ఈ పూజ అంతా చేశాను, ఇట్లా పరమాత్ముడిని ఒక రూపంగా చూసి ఏకరూపంగా చూసి అంతటా ఆయన వ్యాపించి ఉంటే, అందరికీ ఆయన ఆహారం ఇస్తుంటే, నేనేదో ఆయనకి తీర్థం ఇచ్చి, నేనేదో ఆయనకు ఆహారం ఇచ్చి ఎంత తప్పు చేశాను. భక్తుడు అనుకుంటాడు, అరే ఇంత ఇంత అవివేకంగా ఇట్లా ఏకరూపుడిగా చూసి ఆయన్ని కుంచించాను, ఆయన యొక్క పరిణామాన్ని పరిమాణాన్ని కుంచించాను నా ఏకరూప భక్తితో. పాపం ఆయన నా కోసం చిన్న కృష్ణ కొట్టు గురువారి రూపనైపోయి చిన్న అవతారం అయిపోయి ఈ భక్తుడి కోసం తర్వాత సిగ్గు వేస్తుంది, అయ్యో ఇంత చేశాను అని. ఎలాగైతే భక్తుడు అనుకుంటాడో ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంత మహోన్నతమైనటువంటి విశ్వరూపం చూసిన తర్వాత నేను ఏ విధంగా ప్రవర్తించాను నీతో తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు అర్జునుడు. అంటే ఏమిటి, మనిషిలో ఎదుగుదల వచ్చింది చూసారా, మార్పు వచ్చింది మనిషిలో. ఎప్పుడైతే ఆ పరమాత్ముడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడో తను చేసిన లోపాలన్నీ బయటపడతాయి. అది తెలిస్తే చాలు, పరమాత్ముడు ఆనందిస్తాడు. మనకు అది తెలిసి తెలియడం కూడా కష్టమే, ఎంతో సంస్కారం ఉండాలి దానికి. మనం చేసిన తప్పును మనం గ్రహించడానికి దానికి చిత్తశుద్ధి కావాలి, సంస్కారం కావాలి. అందుకని ఏం చెప్తున్నాడు ఈ యొక్క 42వ శ్లోకంలో, ఏ అచ్యుత యత్ అవహాసార్థం, యచ్చావహాసార్థం అని ఉంది మొదటి శ్లోకంలో 42వలో మొదటి లైన్. యత్ అవహాసార్థం, అవహాసం అంటే ఎగతాళిగా అని అర్థం, పరిహాసంగా. యత్ అంటే ఇంతే కాదు, ఒరే కృష్ణ, ఒరే యాదవ్ అనే కాకుండా ఇంకా చేశాను, మోరోవర్ యత్ ఇంకా ఏమాట, నిర్లక్ష్యంగా ఎగతాళిగా అవహాసార్థం, అవహాసార్థం ఏం చేశాను. తర్వాత 2వ లైన్లో, విహార శయ్య ఆసన భోజనేషు, నేను అనేక చోట్ల ఎగతాళి పరిహాసం చేశాను. ఎప్పుడెప్పుడు, విహారం చేసేటప్పుడు. మన ఇద్దరం టూర్కి వెళ్తుండే వాళ్ళం కదా, అక్కడక్కడ అడవులకి గుట్టలకి మెట్టలకి ఇవన్నీ తిరుగుతుండే వాళ్ళం కదా. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నీ మీద మట్టి పోయడము, రాళ్ళు వేయడము, నీళ్లు పోయటము ఏదో చేస్తుంటారు పిల్లలు కదా, ఆడుకోవడం అనమాట, ఎగతాళి చేయడం అనమాట, వాడి వస్తువులు తీసుకుని దాచిపెట్టడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటాను నేను. అవహాసార్థం, విహార శయ్య, పడుకునేటప్పుడు కూడా వాడు పడుకోవడానికి వచ్చిన వాడు మంచం లాగడం, దుండు లాగేయటం, ఇట్లన్నీ చేస్తుంటారు పిల్లలు. కూర్చోడానికి వచ్చినప్పుడు కుర్చీ లాగేయడం, వెనకాల నుంచి కింద పడితే వాడు చప్పట్లు కొడతాడు. ఇట్లాంటివన్నీ శయ్య ఆసన, కూర్చునేటప్పుడు చిన్నప్పుడు కూడా కూర్చునేటప్పుడు కూడా పల్లెరుగాయలు తెచ్చి వేసేవాళ్ళు, చిన్నపిల్లలు పల్లెరుగాయలు కూర్చున్న తర్వాత పల్లెరుకాయలు తెలుసా, వినాయక చవితప్పుడు వేసేవాళ్ళు ఇళ్ల ముందు పల్లెరుకాయలు వేయడం, చిప్పులు తీసుకెళ్లి దాచిపెట్టడం, ఆసన శయ్య పడుకునేటప్పుడు, విహారం తిరిగేటప్పుడు, భోజనేషు తినేటప్పుడు ఎంగిలి తీసి వేయడం వాళ్ళ దాంట్లో, వాళ్ళు అడుగుస్తున్నప్పుడు వాడికి అంత నుంచి తీసుకోవడం, భోజనేషు తుంచుకొని నేను తీసుకోలేదే అంటాడు మళ్ళీ తీసుకొని భోజనేషు. అప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అర్జునుడికి, విహార శయ్య ఆసన భోజనేషు ఇవన్నీ, వీటన్నిటి ఎందు నేను అసత్కృత అసత్కృత అసి. మొదట్లైన అసత్కృత అంటే అవమానింపబడితివి, అసత్కృత అసి. ఈ అన్నిటి విషయాలందు, విహారమునందు, శయ్యం పడుకునే ముందు, కూర్చునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఈ సమయములందు నా చేత నువ్వు అవమానింపబడితివి. అది అసత్కృత అసి, అవమానింపబడిన వాడివై ఉన్నావు నువ్వు. అప్పుడు తెలియక నేనేం చేశాను, అసత్కృత అసి ఏ అచ్యుత, అంతేకాదు ఏక అథవా తత్ సమక్షం. ఇంకా ఏం చేశాను, ఒంటరిగా ఉన్నప్పుడే అనుమానించడమే కాకుండా, అవమానించడం కాకుండా, ఎగతాళి చేయడం కాకుండా, అందరి ముందు కూడా అవమానించాను నేను. అది మరీ బాధ, ఒంటరిగా ఉన్నప్పుడు బాధ అవమానిస్తే అంత బాధ ఉండదు. ఎవరి ముందైనా పరిహాసంగా మాట్లాడినా, ఎగతాడిగా మాట్లాడినా, అదే మాట ఇంకా బాధ కలిగిస్తుంది. స్వామీజీ చెప్తున్నారు ఒకరోజు ఎగ్జాంపుల్, ఎక్కడో ఏదో క్లాస్లో, మా అబ్బాయి నేను చెప్పిన మాట వినడం లేదండి అంటాట. తర్వాత అదే నిర్లక్ష్యం, అందరి ముందు కూడా నన్ను నిర్లక్ష్యంగా మాట్లాడతాడండి. ఏదో చెప్తారు, తోడు కోరలు తిట్టినందుకు కాదు, మూడు కొట్టినందుకు కాదని తోడు కూడా నవ్వినందుకన్నాడు. అదేదో చెప్తారు సామెత తెలుగులో, భర్త కొట్టినా పర్వాలేదుట, కానీ తోడు కూడా నవ్వకూడదుట. అట్లా ఏదో సామెతలన్నీ చెప్తూ ఉంటారు. అందుకని మనకు కూడా మన పిల్లలు మన ముందు ఏకాంతంగా అవమానపరిస్తే మనకు అంత అనిపించదు. అదే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చేత ఎదుటి వాళ్ళ ముందు, అంటే మూడో వ్యక్తి ముందు గనక అవమానిస్తే తట్టుకోలేరు, ఏ వ్యక్తి తట్టుకోలేడు. అంతకంటే అవమానం ప్రపంచంలో మరేమీ ఉండదు, మర్చిపోలేరు జీవితాంతం. అందుకని ఒక వ్యక్తిని నిందించేటప్పుడు కానీ, ఒక వ్యక్తిని ఎగతాళి చేస్తున్నా కానీ, ఏదన్నా క్రిటిసిజం చేస్తున్నా కానీ, ఆ వ్యక్తిని డైరెక్ట్ గా అనాలి కానీ మూడో వ్యక్తి లేకుండా చూసి అనేటట్లయితే, అంత అవసరం అయితే అనకూడదు ఫస్ట్, అంతగా అనాలనిపిస్తే మూడో వ్యక్తి లేనప్పుడు చూసి మరీ ఏకాంతంగా అనాలి. కానీ జనం ఏం చేస్తారు, మూడో వ్యక్తి ఉన్నప్పుడు అంటే వీడికి మజా, అప్పుడే కదా వీడికి ఆనందం, వాడికి ఇంకా బాధ ఎక్కువ కలుగుతుందని. మహాపాపం. అందుకని మూడో వ్యక్తి చూసేటట్టుగా, మనిషి నొప్పించేటట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు ఎప్పుడు కూడా. ఏదో వాల్యూ ఫాలో అవ్వడం అంటే, ఒక విలువని మనం రక్షించాలి అంటే ఒక వ్యక్తిని అవతల వ్యక్తి ముందు ఎప్పుడు నిందించకూడదు. ఎంతో సెన్సిటివ్ మైండ్ ఉండాలి దీనికి, చాలా సెన్సిటివ్, వెరీ 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 సెన్సిటివ్ మైండ్ ఉంటేనే ఇది సాధ్యం. కాబట్టి ఇది అసాధ్యం సామాన్య జనులకు. ఏది, ఒక వ్యక్తిని మూడో వ్యక్తి ముందు క్యాజువల్ గానే మాట్లాడేస్తాం, అయ్యో నేను అనుకోలేదే, నువ్వు ఇంత బాధపడతావని నేను అనుకోలేదే అన్నాడు. నువ్వు అనుకుంటూ చేస్తావా ఏమిటి బాధపడతారని, నేను అనుకోలేదు అంటాడు. అయిపోతుంది బై దట్ టైమ్ హీ దట్ పర్సన్ విల్ సఫర్ లైక్ ఎనీథింగ్. అదే చెప్తున్నాడు అర్జునుడు, చూడండి ఎంత గుర్తు చేసుకున్నాడు, అంటే ఎంత బాధపడుతున్నాడు అర్జునుడు చూసారా. కాబట్టి అనే ముందే, మాట్లాడే ముందే జాగ్రత్తగా ఉండాలి. కృష్ణ పరమాత్మ అంటే ఎవరో తెలియదు, ఏదో దేవకి పుత్రుడు అనుకున్నాడు, వసుదేవుడు పుత్రుడు అనుకున్నాడు, మా మామ కొడుకు అనుకున్నాడు అనుకుని ఇష్టం జనుడు మాట్లాడాడు. తత్ సమక్షం, అందరి ముందు, జనుల ముందు, సభలో ఒకవేళ నేను నిందించుంటాను, అవమానించుంటాను, కాబట్టి ఏకహ అథవా తత్ సమక్షం అవహాసార్థం అసత్కృత అసి. కనుక ఏమిటి ఇప్పుడు, తత్ అంటే ఏ ఏ అవమానాలైతే చేశానో వాటన్నింటినీ, అప్రమేయం త్వాం అహం క్షామయే, అప్రమేయుడైనటువంటి నువ్వు, అంటే ప్రమేయంగా నిన్ను ఎవరు చూడలేరు ఒక ఆబ్జెక్ట్గా. అప్రమేయం అంటే ఇన్కాంప్రిహెన్సిబుల్, నిన్ను ఒక వస్తువుగా ఎవరు చూడలేరు అటువంటి నువ్వు అంటే ఏమిటి, పరమాత్మ నువ్వు కృష్ణుడిగా దర్శనం కలగచ్చు కానీ ఆత్మస్వరూపంగా దర్శనం కలగడం కష్టం. అందుకే దేవుణ్ణి దర్శనం అయిందండి నాకు అని అంటుంటారు చాలా మంది. నాకు దైవ దర్శనం అయిందండి గొప్పగా చెప్పుకుంటారు. శాస్త్రం అంటుంది దైవ దర్శనం అయిందని, ఆయన నువ్వు చూసినటువంటి దైవం సగుణ రూపం, దాని మించిన రూపం ఉంది పరమాత్ముడికి, అది చూడలేవు నువ్వు. అందుకని అర్జునుడు అప్రమేయం అన్నాడు ఇక్కడ. అప్రమేయం స్వప్రకాశం, అప్రమేయం అంటే ఏమిటి, ఆత్మస్వరూపం, నిన్ను ఎవరు చూడలేదు. అందుకని దేవుణ్ణి దర్శించడం అనేటువంటిది దర్శించినా కూడా ఆయన యొక్క లోవర్ ఫామ్ ని దర్శిస్తారు గాని హయ్యర్ ఫామ్ ని ఎవరు దర్శించలేరు. ఎందుకని? హయ్యర్ ఫామ్ అనేటువంటిది ఆత్మ అవడం వల్ల, ఆ ఆత్మ నేనవడం వల్ల నన్ను నేను దర్శించుకోవడం ఉండదు గనక సబ్జెక్ట్ కెన్ నెవర్ బి ఆబ్జెక్టిఫైడ్, అది అప్రమేయం అంటే. అందుకని ఎవరన్నా దేవుణ్ణి చూశాడు అంటే పెద్ద, మన దేశంలో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఎంతో మంది చూస్తుంటారు దేవుణ్ణి. ఇక్కడ దర్శనం, దైవ దర్శనం, త్యాగరాజు చూశాడు, మీరాబాయి చూసింది, ఎంతమంది చూడలేదండి. దాన్ని మించినది కూడా ఉంది. తర్వాత త్యాగరాజు అర్థం చేసుకున్నాడు హైయెస్ట్ నేచర్. అందుకని దైవ దర్శనం అనేటువంటిది కూడా ఒక ఏ సార్ట్ ఆఫ్ వన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివోషన్. కాబట్టి దట్ ఈస్ నథింగ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ. సెల్ఫ్ నాలెడ్జ్ హైయెస్ట్ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం ఇస్ ద అల్టిమేట్. అర్థమైందా? తత్ అహం అప్రమేయం స్వాం, అప్రమేయుడైనటువంటి నువ్వు నన్ను అహం క్షామయే స్వాం, అహం క్షామయే యు నన్ను నువ్వు క్షమించవలసినది. అహం క్షామయే, అహం క్షామయే అంటే నేను నిన్ను క్షమించమని వేడుకుంటున్నాను అని అర్థం. అహం క్షామయే అంటే నేను నిన్ను వేడుకుంటున్నాను, ఏమని క్షమించమని వేడుకుంటున్నాను, పార్డన్ మీ. అందుకని అన్ని మతాల్లో కూడా ఆదివారం ఆదివారం పోయి ఒక వారంతో చేసిన తప్పులన్నీ అక్కడికి పోయి మన్నించు ఏ కర్త్రా అంటారు. కర్త్రా కర్త, ఓ తండ్రి నన్ను మన్నించవలసింది. మళ్ళీ సోమవారం నుంచి మొదలవుతాయి. ఇస్లాం మతం అయినా కానీ, క్రిస్టియానిటీ అయినా, హిందూ మతంలో కూడా ఉంది అన్నిట్లో. శివాపరాధ క్షమాపణ స్తోత్రం, దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం. అంటే దేవి అపరాధం చేసిందని కాదు, శివుడు అపరాధం చేశాడని కాదు, మనం చేసిన అపరాధాలన్నింటినీ క్షమించమని ప్రార్థన చేస్తూ ఒక స్తోత్రం. అపరాధాలను, అపరాధములన్నీ మన్నించి అని త్యాగరాజే ఒక కీర్తన రాశారు. కాబట్టి నేను చేసిన అపరాధాలన్నింటినీ మన్నించవలసినది అంటే, అన్ని రిలీజియన్స్ లో కూడా వాళ్ళందరూ మన శాస్త్రం నుంచి అప్పు తీసుకుని అక్కడక్కడక్కడ కొంచెం కొంచెం సర్వే అవుతున్నారు వాళ్ళందరే ఏదో విధంగా ఈ దేశంలో. బుద్ధిజం కూడా అంతే, 10 కమాండ్మెంట్స్, అహింస, సత్యం, అసత్యం, బ్రహ్మచర్యం, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినవన్నీ కూడా సొంత సాహిత్యం కాదు, బుద్ధుడివి. అమ్మో బుద్ధుడు చెప్పాడండి, 4 వైలెన్స్ అంటే బుద్ధుడు జ్ఞాపకం వస్తాడు, బుద్ధుడు అంటే 4 వైలెన్స్ గుర్తుకొస్తుంది. అదే హింస అన్న కురియాత్ అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. ఇదేమన్నా సొంత సాహిత్యం ఆయనకి, బుద్ధుడికి అండి అట్లా కొట్టిపారేయకండి. ఆయన అవతారం కదండి అన్నాడు. అవతారం అయినప్పటికీ కూడా అహింస అనేది చెప్పబడింది శాస్త్రంలో. అహింస పరమో ధర్మ అని వేదాల్లో చెప్పబడింది. దాంట్లో నుంచి అప్పు తీసుకున్నాడు ఈయన బుద్ధుడు. క్రైస్తు గాని, ఇస్లాంలో గాని, అల్లా గాని, ఎవరైనా సరే ఆ వేదాల్లో ఏదైతే చెప్పబడిందో దాంట్లో నుంచి కొంచెం తీసుకుని వాళ్ళ రిలీజన్ తయారు చేసుకుని ఆ రిలీజన్ ఇప్పుడు వెలిగిపోతుంది ప్రపంచంలో. అందుకని వేదాల్లో చెప్పనిది ఎటువంటిది ఎక్కడా లేదు. ఎక్కడ ఏది చెప్పినా అది వేదాల్లో ఉంటుంది. మళ్ళీ చెప్పనా? ఎవరు ఏది చెప్పినా వేదాల్లో ఉంటుంది, వేదాల్లో చెప్పనటువంటిది లేదు. అర్థమైందా? ఇట్లాంటి వేద ధర్మాన్ని వదిలిపెట్టి ఏదో మతాన్ని పుట్టుకుంటున్నాడు. ఎక్కడుంది? తల కాళ్ళలో ఉందా, తలలో ఉందా తెలియలే. ఇటువంటి వైదిక ధర్మాన్ని, ఇటువంటి ఉన్నతమైనటువంటి అమోఘమైనటువంటి జ్ఞాన ఖనిని వదిలిపెట్టి, హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి, ఈ యొక్క ధర్మాన్ని నుంచి కొంచెం కొంచెం తీసుకొని, బిట్టు బిట్టు తీసుకొని సర్వే అవుతున్న ఆ మతాలను పోయి పట్టుకుంటున్నాడు అంటే, ఈ వ్యక్తికి అసలు మనస్సు బుర్ర అనేటువంటిది ఉన్నదా? ఎక్కడ ఉన్నాడు మనిషి? తన తలలో ఉన్నటువంటి మేధాశక్తి, బుద్ధి అనేటువంటిది కాల్లో పనిచేస్తుందా, తనలో పనిచేస్తున్నదా? అవమానం, హిందూ వైదిక ధర్మానికి అవమానం. నువ్వు తెలుసుకోకపోగా దాన్ని అవమానిస్తూ ఇందులో నుంచి అప్పు తీసుకున్న వాడి దగ్గరికి పోయి అక్కడ పోయి తింటున్నావు, అది వేరే టాపిక్ అనుకోండి. విశ్వరూపం అంటే ఎందుకు చెప్తున్నానంటే, మన ధర్మం ఎంత గొప్పది అనే విషయం మనం తెలుసుకోవాలి. మన ధర్మం అని కాదు, ఇది యూనివర్సల్ ధర్మం. అందులో మనం పుట్టి పెరుగుతున్నామంటే ఇంకా ఆనందించాలి. అంతేగాని అక్కడికి ఇక్కడికి పోయి నేను అది తీసుకుంటాను, ఆ మతం తీసుకుంటా, ఈ మతం తీసుకుంటా అని. అంటే నీకు ఏ మతం అర్థం కాలేదని అర్థం. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదు. 43. ఓకే, ఈ దీంతో ఇది అయిపోయింది. ఇక్కడ మయా 42 అయిపోయింది. తాం అహం క్షామయే, నేను నన్ను నీవు క్షమించవలసిందిగా నేను కోరుచున్నాను. ఎందుకని, నువ్వు ఎందుకు క్షమించాలో తెలుసా? 43. పితాసి లోకస్య చరాచరస్య, త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్, నత్వస్థమోప్యభ్యధికః కుతోన్యః, లోకత్రయేప్యప్రతిమ ప్రభావం. ఇంట్రెస్టింగ్ వర్డ్. నత్వత్సమోత్స్యభ్యధిక, ఇన్నమ టంగ్ ట్విస్టింగ్ భగవద్గీత ఇది ఒక్కటేమో. దీని తర్వాత అన్ని ఇది పలకడమే కష్టం. విభజిస్తే ఏమి లేదు, మళ్ళీ కలిపి ఉండడం వల్ల సమాసంలాగా అట్లా అనిపిస్తుంది. పితా అసి అస్య లోకస్య పితాసి, నువ్వు నన్ను ఎందుకు క్షమించాలో తెలుసా? నువ్వు నా తండ్రివి కదా. తండ్రి ఏం చేస్తాడు? పుత్రుడిని క్షమిస్తాడా లేదా? నువ్వు లోకానికి, లోకస్య పిత, లోకానికి తండ్రి అవ్వడం వల్ల నువ్వు నన్ను క్షమించి తీరాలి. తప్పు చేశా నాకు తెలుసు, నిన్ను అవమానించాను, నిర్లక్ష్యపరిచాను, ఎగతాళి చేశాను, అపహాసం చేశాను, కానీ నేను క్షమార్హుణ్ణి. అంటే ఐ డిజర్వ్ టు బి ఫర్ గివెన్ బై యూ, నీ చేత క్షమింపబడడానికి నేను అర్హుణ్ణి, ఎందుకంటే నువ్వు నాకు తండ్రివి కాబట్టి. నాకు మాత్రమే కాదు తండ్రి, లోకస్య, ఈ లోకం మొత్తానికి నువ్వు తండ్రివయ్యా. పుత్రుడు ఎలా క్షమించాలి? నన్ను లోకస్య పిత అసి, అంతేకాదు చరాచరస్య, చరం అంటే కదిలే వాటికి, అచరం అంటే కదలని వాటికి, ప్రాణులకి అంటే ప్రాణం ఉన్న వాటికి, ప్రాణం లేని వాటికి, కంటికి కనిపించే వాటికి, కంటికి కనపడని వాటికి, కదిలే వాటికి, కదలని వాటికి, అన్నిటికీ నువ్వే కదా తండ్రివి. అంటే ఏమిటి? మూల కారణం అని అర్థం. మూల కారణం, నిమిత్త కారణం. అందుకని ఏం చెప్తున్నాం, దేవుడు ఉన్నాడు అంటే ఏమిటి అర్థం? దేవుడు ఈ సృష్టి చేశాడు అంటే నిమిత్త కారణం. సృష్టికర్త జ్ఞాని కదండి, తెలిసి ఉండాలి కదా. దేవుడు ఈ సృష్టి చేశాడు, గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ అంటే గాడ్ ఏ కారణం? గోల్డ్ స్మిత్ చైన్ చేశాడు అంటే మీరు చేస్తారండి? ఎవరు చేయగలరు? గోల్డ్ స్మిత్ చేస్తాడు, ఎందుకంటే ఆయన తెలిసి చేయడం. అంటే ఏమిటి నిమిత్త కారణం? ఇంటెలిజెంట్ కాదన్నాం. గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, గాడ్ బికమ్స్ ద వరల్డ్ అంటాడు. దేవుడు ఈ ప్రపంచంగా మారాడు, ఏం కారణం? ఉపాదాన కారణం. అక్కడికి పోయి గోల్డ్ స్మిత్ బంగారు చైన్గా మారాడు అనకండి. గోల్డ్ స్మిత్ ఉంగరంగా మారిపోయినాడు, గోల్డ్ చైన్గా మారిపోయినాడు అనకూడదు. ఎగ్జాంపుల్ అక్కడితో అయిపోయింది. నిమిత్త కారణం, ఆయన బంగారానికి బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి బిస్కెట్ల రూపంలో. ఇక్కడ పరమాత్ముడే ఉపాదాన కారణం, పరమాత్ముడే ఉపాదాన కారణం. ఆయనే ప్రపంచంగా పరిణామం చెందాడు, పరిణామం లాగా అయినాడు అన్నాడు. అదేమిటి పరిణామం? అయిపోతే మారిపోయినాడు కదండి దేవుడు పాపం ప్రపంచంగా. అప్పుడు దేవుడు లేడా అన్నాడు? మారిపోయినట్లుగా అన్నాడు. అంతేగా నిజంగా మారలేదు. గాడ్ అప్పియర్, కనపడుతున్నాడు భగవంతుడే ఈ ప్రపంచంగా కనపడుతున్నాడు. ఏం కారణం తెలుసా? వివర్త కారణం. మూడు కారణాలండి ముఖ్యంగా, నిమిత్త కారణం, ఉపాదాన కారణం, వివర్త కారణం. మార్పు చెందకుండా కనపడుతున్నాడు, మార్పు చెందినట్లుగా కనపడుతున్నాడు, నిజంగా మార్పు చెందలేదు. అటువంటి నువ్వు లోకస్య చరాచరస్య పిత అన్నాడు. ఏమిటండి ఈ వేదాంతం? ఎందుకండి ఇక్కడ ఏదో తండ్రి ఆయన అంటే సరిపోతుంది కదా స్వామిని అన్నారు. అలా అంటే అర్థం కాదు. అహం బ్రహ్మాస్మి చెప్పలేము, ఈ పరమాత్ముడే చరాచర ప్రపంచానికి తండ్రి. బాగుందండి, మీ గొంతు బాగుంది, చాలా హై పిచ్ లో చెప్పారు, వెరీ అట్రాక్టివ్ స్పీచ్ అన్నాడు. ఎందుకయ్యా అన్న, స్పీచ్ అట్రాక్టివ్ ఎవరికి కావాలండి? అసలు విషయం ఆ స్టూడెంట్ మనసులోకి వెళ్ళి ఆ స్టూడెంట్ తర్వాత అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. నేను ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఐక్య జ్ఞానం కావాలి, సెల్ఫ్ నాలెడ్జ్ కావాలి, నాట్ క్లాస్. వండర్ఫుల్ లాంగ్వేజ్ అండి, వండర్ఫుల్ స్పీచ్ అండి, వండర్ఫుల్ గా మాట్లాడతారండి. ఆ కంఠం కంగు కంగుని ఉంటుందిట, అక్కడ కంగు కంగు ఉంటే నీకే ఉంటుంది. ఇట్లాంటివన్నీ పెట్టుకొని మనం లెక్చర్స్ వింటుంటామండి. వాళ్ళ గొంతు బాగుందని, డెకరేషన్ బాగుంది, సైలెన్స్ గా మెయింటైన్ చేస్తారు, చాలా బాగుంటుంది లెక్చర్స్ అన్ని, ఇవన్నీ చెప్పుకుంటాం, అసలు విషయం మర్చిపోతాం. ఎందుకు వెళ్ళాము వేదాంతం క్లాసుకి అంటే, ఏదో కాలక్షేపానికి పోయినానంటాడు చివరికి ఫైనల్ గా. అక్కడ చేసిన డెకరేషన్ చూస్తాం, అక్కడ చేసేటువంటి వింతలు విడ్డూరాలన్నీ చూస్తారు మనుషులు. కానీ ఎందుకు వేదాంతం చదువుతున్నారనే విషయం జనానికి తెలియదు. ఎందుకంటే పటాటోపంతో జనాన్ని మాయ చేస్తున్నారు టీచర్లు కూడా. హంగామాలతో చెప్పవలసిన విషయాన్ని చెప్పకుండా దాచేస్తున్నారు. అందుకని పటాటోపాలతో అహం బ్రహ్మాస్మి రాదండి, చప్పట్లతో అహం బ్రహ్మాస్మి జ్ఞానం రాదు. ఒక్కొక్క మాటలో ఉన్నటువంటి ఆ యొక్క అగాధానంలోకి వెళ్ళాలి మనం, దానిలోని అనలైజ్ చేయాలి. అందుకని చరాచరస్య లోకస్య పితా నువ్వు అంటే ఏమిటి? నిమిత్త కారణం, ఉపాదాన కారణం, వివర్త కారణం. అలా అన్నప్పుడే ఫైనల్ నాలెడ్జ్ కి చేరుకోవడానికి స్టెప్ అన్నమాట. కాబట్టి శాస్త్ర స్టడీ ఇస్ నాట్ సో ఈజీ. ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ. చెప్పే టీచర్ కనుక దొరికితే ఆశ్చర్యం, వినేవాడు ఉంటే అంతకంటే ఆశ్చర్యం, వీడికి అర్థమైతే అంతకంటే ఆశ్చర్యం అన్నాడు ఎప్పుడు మనుష్యాణం సహస్రేశ్వ. సరే, పూజ్య త్వం, నువ్వు పూజ తగినటువంటి వాడివి, పూజార్హుడివి. గురుహు గరీయాన్, ఉత్తమ గురువి నువ్వు, ఆది గురువి, గురువులకు గురువు అంటే ఆయన గురువు లేడండి. అస్తి సమహ కుత అస్తి, నీకు సమానమైన వాడు ఎక్కడున్నాడు? నీకు సమానమైన వాడే లేకపోతే అభ్యధిక కుత, నీకు సమానమైన వాడే లేకపోతే నీకంటే గొప్పవాడు ఎవరు ఉంటారయ్యా? ఎవరు ఉండరు. కాబట్టి నువ్వు నన్ను క్షమించవలసినది. తర్వాత ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం.